गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि यो न प्रచోదయత్।
ఆధ్యాత్మిక జగత్తులో ఒక నూతన అధ్యాయం ఇక్కడ ప్రారంభిద్దామని కోరిక. దానికి రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఒక పరిస్థితికి అంటే ఒక సిస్టంకి స్మర్తుగామి సిద్ధక్షేత్రము అని పేరు, ఇంకొక వ్యవస్థకి ఇంకొక విధానాన్ని అవలంబించేటటువంటి దానికి శ్రీహంస రామాశ్రమము అని పేరు. ఇవి రెండు రెండు వేరువేరు సంస్థలు, రెండు వేరువేరు ఉద్దేశాలతో నిర్మించటమైనది. ఆ రెండు వేరువేరు ఉద్దేశాలను మనం అర్థం చేసుకుని సిద్ధక్షేత్రంలో ఉన్నప్పుడు ఒకలాగా, శ్రీహంస రామాశ్రమంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. కాలేజీ ఎడ్యుకేషన్ లాగే ఫిజిక్స్ క్లాస్ లో ఒకలాగా ప్రవర్తిస్తాం, మళ్ళా ఫైల్స్ అవన్నీ తీసుకుని బాటనీ క్లాస్కి వెళ్తారు క్యూ పెట్టి, అక్కడ ఇంకో సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అక్కడ రూల్స్ వేరు ఇక్కడ రూల్స్ వేరు. దీన్ని ముఖ్యంగా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప అసలు ఈ ఆశ్రమం పెట్టాల్సిన అవసరం ఎందుకో మనకి అర్థం కాదు. ఇది మిగతా ఆశ్రమాల లాంటిది కాదు. దీని ఉద్దేశ్యం ఏమని చెప్పుకుంటున్నాం మనం? సకల సమర్థ సద్గురు వాణి, ఇట్ ఈస్ ద వాయిస్, గురువుల యొక్క వాణి. గురువుల యొక్క వాణి అంటే మన ప్రయత్నం ఏమిటి అంటే, విభిన్న మతాలలో విభిన్న జాతులలో విభిన్న దేశకాల పరిస్థితులలో అనేక మంది మహనీయులు ఉద్భవించారు. భారతదేశంలోనే కాదు, భారతదేశం కాకుండా కూడా చాలా మంది ఉద్భవించారు. మనకి తెలియని మహాత్మ భావులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ వీళ్ళందరూ కూడా జీవించటం ఎలా అన్నది నేర్పారు. అది మనం మర్చిపోతాం. గురువులు ఒక మతాన్ని ఇవ్వలేదు మనకి. ఒక విధంగా మీరు జీవిస్తేనే మీరు కరెక్ట్ అని కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ప్రాణి ఉన్నటువంటి వ్యక్తులు మాక్సిమం ఎఫిషియన్సీ, యోగ కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగా. మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే ఎంత బాగా చేయగలరో అది చేయగలిగితే మీరు ఆధ్యాత్మికవేత్తలు. మీరు ఎన్ని కోట్ల నామజపం చేశారు అది ఆధ్యాత్మికవేత్తకి, స్పిరిచువలిస్ట్కి కొలబద్ద కాదు. ఇది మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. సకల సమర్థ సద్గురువులందరూ చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పని ది బెస్ట్ అయి ఉండాలి సూపర్లేటివ్ డిగ్రీలో. ఇంకా దానికంటే మించి ఇంకొకటి చేయలేడు. నత్వ సమభ్య, నీకు సమానమైనటువంటి వాడు లేడు. నీకంటే అతి కూడా ఎక్కడి నుంచి వస్తాడు అని విశ్వరూప దర్శనంలో చెప్తాడు. అంటే మనము ఆధ్యాత్మిక జగత్తుగా, ఆధ్యాత్మికవేత్తలుగా, స్పిరిచువలిస్టులుగా మనం జీవించదలుచుకుంటే ది బెస్ట్. మీరు ఏ పని చేస్తుంటే ఆ పనిలో అవుతే అది ఆధ్యాత్మికత అంటే. స్టూడెంట్సా బెస్ట్ స్టూడెంట్, ఫాదరా బెస్ట్ ఫాదర్, టీచరా బెస్ట్ టీచర్, స్టూడెంటా బెస్ట్ స్టూడెంట్. ప్రతిదీ వంట చేస్తాడా బెస్ట్, అందరికంటే బాగా వంట చేయగలగాలి. దీన్ని మనసులో ఉంచుకుని ఈ రెండు యూనిట్స్ స్మర్తుగామి సిద్ధక్షేత్రము ముందు అర్థం చేసుకుందాం. మనం ఎక్కడైతే మనం కూర్చుని ఉన్నాం, ఆధ్యాత్మికత స్పిరిచువలిజం మాటల ద్వారా అందచేయలేము అన్నది ముందు మనకి పూర్తిగా వంటబట్టాలి. మాటల ద్వారా అందుకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం, అది వేరే విషయం. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, తథ్యం ఏమిటి అంటే, భగవంతుడు గురించి మీరు ఏమి చెప్పినా అది తప్పు అవుతుంది. ఎందుకంటే వెలుతురు అన్నప్పుడు చీకటి లేదు అన్నట్టే లెక్క. చీకటి అన్నారనుకోండి వెలుతురు లేనట్టు లెక్క. కానీ భగవంతుడిలో రెండు ఉన్నాయి. అంచేత కామః కామకృత్, కోరికల్ని చంపేవాడు వాడే, కోరికల్ని పుట్టించేవాడు వాడే. క్రోధః క్రోధకృత్, విష్ణు సహస్రనామంలో వస్తుంది. కోపం తెప్పించేవాడు వాడే, కోపాన్ని నాశనం చేసేవాడు వాడే. ఎందుకు ఈ ద్వంద్వాల గురించి మనం మాట్లాడుకుంటాం అంటే, భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మందికి ఒక పాయింట్ గుర్తొస్తూ ఉంటుంది. మత్సమ పాతకి నాస్తి పాపఘ్న త్వత్సమాని, నా అంత పాతకుడు లేడు, ఎవరును పాపాలు చేసిన వాడు లేడు, నీ అంత పాపాలను పోగొట్టగలిగేవాడు లేడు. కానీ మీరు మర్చిపోతున్నారు, క్రోధ క్రోధకృత్ అన్నప్పుడు అదే ఈక్వేషన్ ఇక్కడ వేశారనుకోండి ఏమవుతుంది? మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. అది చెప్పింది కొంతమంది కొంచెం ఇందాక నేను చెప్పినప్పుడు మనస్సు కళ్ళేదు చాలా మందికి. క్రోధ క్రోధకృత్, విష్ణు సహస్రనామంలో చెప్తాం, కోపం తెప్పించేది నీవే, కోపాన్ని నాశనం చేసేవాడివి నీవే. అలాంటప్పుడు నా అంత పాతకుడు ఎవరు లేరు, నేను చేసినంత పాపాలు ఎవరూ చేయలేదు, నీ అంత పాపాలను తొలగించి వేసే ఉచ్చలోకాలకి లేకపోతే ఉచ్చ స్థాయిలకి తీసుకెళ్ళగలిగేవాడు లేడు అంటే అర్థం ఏంటి? ఎవరి గురించి చెప్పుకుంటున్నావు? మన ఇద్దరం ఒకటే అని చెప్తున్నాం ఆయనకి. నీకు నాకు ఏం తేడా లేదయా? క్రోధ క్రోధకృత అన్నప్పుడు పాతక పాపకాంత రెండు ఒకటే. అది క్షేత్రంలో మీరు అర్థం చేసుకోవాల్సింది. అంచేత సాధారణంగా మనం భక్తుల చరిత్ర కనుక తిరగవేస్తే రెండు ఎక్స్ట్రీమిటీస్ కనిపిస్తాయి వాళ్ళ జీవితాల్లో. ఒకప్పుడు చాలా తప్పులు చేసి ఉంటారు వాళ్ళు, వాళ్లే తర్వాత చాలా మహానుభావులు అయిపోయేవారు వాళ్ళు. అంచేత ముందు తప్పులన్నీ చేశాక గొప్పవాళ్ళం అవుతానులే మాస్టర్ అనకండి, అక్కర్లే. దట్ ఈస్ ద రివర్స్ ఇస్ నాట్ ట్రూ. తప్పులు చేసినా మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు అని చెప్తున్నాం, కానీ తప్పులు చేసి గొప్పవాళ్ళు అవ్వండి అని చెప్పటం లేదు. పాయింట్ అది కాదు అక్కడ. అంచేత ఆ భగవంతుడికి పాజిటివ్ నెగిటివ్ కలిసి ఒకే ఒక కాన్షియస్నెస్ అనండి, చేతనత్వం అనండి, దట్ తత్ అనాలి. అంతకంటే ఇంకేం పేరు చెప్పలేం కనుక దాన్ని. దాన్ని పొందటానికి మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా మన జీవితాలని మలుచుకోవాలి, మరి అంత గొప్ప వ్యక్తిత్వం మనకి ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ ఉంది ఆ గొప్ప వ్యక్తిత్వం అంటే సర్వత్రా ఉన్నది, ప్రతి చోట ఉన్నది. అది ఇక్కడ కూడా ఉంది, అమెరికాలోనూ ఉంది, రష్యాలోనూ ఉంది, పాతాళ లోకల్లోనూ ఉంది, బ్రహ్మలోకల్లోనూ ఉంది, అన్ని చోట్ల అది వ్యాపించి ఉంది. కనుక స్మర్తుగామి అనే పేరు అసలు టెక్నికల్ గా తప్పది. స్మర్తుగామి అంటే స్మరిస్తే వచ్చేసేది అని. అంటే మనం స్మరిస్తే వచ్చేసేది అతనికి ఆపాదిస్తాం, అతనేం రాడు, అతను అన్ని చోట్ల ఒకేలాగా ఉన్నాడు. విజయవాడలోనూ ఉన్నాడు, గుంటూరులోనూ ఉన్నాడు, మీ మీ ఇళ్లలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు వాడు. కానీ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఆ అనుభూతి పొందటం సులభం అవుతుంది మనకి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చదువుకోవచ్చు, కిచెన్ రూమ్ లోనూ కూర్చొని చదువుకోవచ్చు, స్టడీ రూమ్ లోనూ కూర్చొని చదువుకోవచ్చు. చదువుకోవటానికి అభ్యంతరం లే, కానీ కిచెన్ లో కూర్చొని చదువుకుంటే కొంచెం ఇబ్బంది, మనస్సు చదువు మీద లగ్నం కాదు. అలాగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ మహాశక్తిని, ఏదైతే మనలోనూ ఉందో, చుట్టూరా ఉందో, అన్ని చోట్ల ఉందో, దానిని స్మరించగానే మనము గుర్తించగలిగే స్థాయికి మనం ఎదగాలి అనే భావనతో ఈ సిద్ధపీఠాన్ని స్థాపించాల్సి వచ్చింది. ఇది సిద్ధపీఠము అని ఎందుకు అనగలుగుతున్నాము అంటే సిద్ధపీఠమే కనుక ఆయన ఇప్పుడు సిద్ధిగా రెడీగా ఉన్నాడు. మనము పిలవటం లేదు కనుక ఆయన రావటం లేదు. కానీ కరెంట్ ఉంది, అంతా ఉంది, మీరు స్విచ్ ఆన్ చేయరు. కరెంటు పాపం ఏం చేస్తుంది, మీరు స్తోత్రాల మీద స్తోత్రాలు చదువుతారు, వాళ్ళింట్లో వెలుగుతున్నోట, వీళ్ళింట్లో వెలుగుతున్నోట, వాళ్ళింట్లో గాలి వేస్తున్నోట, వీళ్ళింట్లో చల్లటి నీళ్ళు ఇస్తున్నోట, వాళ్ళింట్లో ఏమో వేడి నీళ్లు చేస్తున్నోట అని మీరు సహస్రనామ స్తోత్రాలు ఎలక్ట్రిసిటీ మీద చదువుతున్నారు. ఎలాభం, మీరు ఏ స్తోత్రాలు చదవక్కర్లే, స్విచ్ నొక్కుంటే వాళ్ళన్నీ వెలుగుతాయి. ఆ స్విచ్ ఎలా నొక్కుకోవాలి, ఆ నొక్కుకోవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ పృష్ఠభూమి ఏమిటి అంటే మౌనం. మౌనము లేకుండా అది రాదు. అది క్లాసులో మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటే లెక్చరర్ పాపం పాఠం చెప్పుకుంటూనే పోతాడు పాపం వాడు, కానీ వాడు ఏం చెప్పాడో మీకు తెలియదు. లాగా ఆ నిరంతరము వాతావరణంలో ఆ దివ్య శక్తి ప్రభావాలు వస్తూనే ఉన్నాయి, అన్ని చోట్ల వస్తూనే ఉన్నాయి. దాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా పట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ బయటికి ముగ్గురు మహాత్ములు మహానుభావులు యొక్క కలియకే కనిపిస్తోంది తప్ప ఆ ముగ్గురు కూడా సర్వదేవతా స్వరూపులు అని వాళ్ల జీవిత చరిత్రలో చెప్తున్నాయి మనకి. అందులో షిర్డీ సాయి గురించి నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉండి ఉంటుంది. వెంకయ్య స్వామి షిర్డీ సాయిబాబా ఆయనకు దీక్ష ఇచ్చాడు. షిర్డి సాయిబాబాని తలుచుకున్న చాలా కండిషన్స్ లో స్మృతిగామి తలుచుకుంటే ప్రత్యక్ష పవర్స్ కనుక ఎప్పుడెప్పుడు షిర్డి సాయిని తలుచుకున్నారో అప్పుడప్పుడు ఆ వెంకయ్య స్వామి అనేటటువంటి శక్తి వచ్చి రక్షించటం అనేది అనేక సార్లు అనేక మంది జీవితాలలో అనుభూతి వచ్చింది. నేను షిర్డీకి వెళ్ళాలి అనుకుంటే గొలకమూడికి వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు షిర్డి సాయిబాబాని నేను తలుచుకున్నా ఈ వెంకయ్య స్వామి గారు అడ్డు తగులుతూ ఉంటారు నాకు. ఆయనకు భయం ఏమో నేను అటు వెళ్ళిపోతాను. ఇది అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేను, వాళ్ళ అభేదం గురించి చెప్తున్నాను నేను. మళ్ళా వాళ్ళని వేరు చేసేసుకోకండి మీరు మనస్సులో, మళ్ళా మనకు అలవాటు అయిపోయింది అలాగే వేరువేరుగా చూడటం. వీళ్ళందరికీ మించి ఈ కల్టే, ఈ స్మర్తుగామి భగవంతుడి గురించి మీరు విశేష సాధనలు ఏమీ చేయక్కర్లేదు. మీరు కేవలము మౌనముగా ఉండి ఆ శక్తికి మీరు లోబడితే చాలు. యు అలౌ ఇట్ టు హ్యాపెన్. మీరేం చేయక్కర్లే, మీరు ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మీ మీద వర్క్ చేయనివ్వండి, పని చేయనివ్వండి, దాన్ని లెట్ ఇట్ వర్క్ అనేది మొట్టమొదట చెప్పింది బ్యాక్గ్రౌండ్ లో కనుక వెళ్తే సొరకాయ స్వామి పేరు కనిపిస్తుంది మనకి. బ్లావిట్స్ కి వాళ్ళు కూడా ఈయన్ని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్నప్పుడు ఆయన అన్నట్టు అబ్బో తెల్లకాకులు కూడా వస్తున్నాయే అని బ్లావిట్స్ కిని వాళ్ళని చూసి ఆధ్యాత్మిక జగత్తులో. అలాంటి అమాయకులైనటువంటి అద్భుతమైనటువంటి ఇన్నోసెన్స్ చిన్నపిల్లల లాంటి స్వచ్ఛత వాళ్ళ జీవితంలో మనకి కనిపిస్తుంది. అలాంటి స్మర్తగామి సిద్ధక్షేత్రము ఇది. ఇంత బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు చెప్పాను అంటే నన్ను నాతో పాటు పనిచేసే వాళ్ళని మీరు వదిలేస్తారు అని. మీకు ఏవైనా బాధలు ఉన్నా ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా ఇక్కడ అడగండి. ఇంతకంటే గొప్పగా ప్రపంచంలో ఏ శక్తి మీ సమస్యను నివారించలేదు. ఇక్కడ మీకు నివారణ లభించకపోతే ప్రపంచంలో ఎక్కడా నివారణ లభించదు. వేస్ట్. అది మీకు అర్థమేంటే అది ఇక్కడ ఇక్కడ ఏదో సిద్ధిసాయి ఆలయం ఉంది వెంకయ్య స్వామి ఆలయం ఉంది అనుకుంటే అంతవరకే ఉంటుంది. అది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ సిద్ధ అద్భుతమైన శక్తికి ఇది కేంద్రంగా మలుచుకోబడుతున్నది, మలచబడినది. ఎలా మలచబడిందో అదో మెల్లిగా మీరు సాధనలో నిష్ణాతులు అవుతున్న కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది అది. కానీ ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రము మీకు దొరకదు. కానీ తిరుపతి కూడా ఓ 50 సంవత్సరాల కిందట మీరు వెళ్ళుంటే ఇప్పుడున్నంత గందరగోళం లేదు. అక్కడ ఇప్పుడు గందరగోళం అయింది, ఇక్కడ 50 సంవత్సరాలు పట్టదు, 2 సంవత్సరాలు పడుతుంది. మొదట ఎవరైతే అటాచ్ అయిపోతారో ఇలాంటి సిద్ధక్షేత్రాలలో వాళ్ళ అదృష్టమే వేరు. అంచేత మీకున్న బాధలు కానీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఉన్నటువంటి బాధలు కానీ ఏదైనా ఉంటే మీరు ఇక్కడికి రాగలిగితే రండి, రాలేకపోతారు ఉత్తరం రాయండి. ఇక్కడ ఉత్తరాలు ఎవరు చదవరు, ఆ ఉత్తరాలు డైరెక్ట్ గా ధ్వనిలో గడిపోతాయి. అగ్నిం దూతం పురోధదే, అగ్నిని దూతగా మెసెంజర్గా వాళ్ళు ఎలా మారుస్తారు ఏం చేస్తారు, మీ కోరికలు వాళ్ళు తీరుస్తారా తీర్చరా, దానికి చాలా ఇబ్బంది ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకైనా 10th క్లాస్ పాస్ అవుతే వాడిని వైస్ ఛాన్సలర్ చేయొచ్చేమో కానీ లెక్చరర్ చేయలేడు ఆయన. ఇంకా మినిమం క్వాలిఫికేషన్స్ కొన్ని ప్రిస్క్రైబ్ చేయబడి ఉన్నాయి కొన్ని కొన్ని పోస్టులకి. అలాగే మనం చేసినటువంటి ఇదివరకు కర్మలు, మనం చేసినటువంటి అనేక అనేక బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ నా అనుభవం ఏంటి అంటే రిలీఫ్ అంటానే ఖచ్చితంగా ఈ గురు సత్తా ద్వారా లభిస్తుంది. కనుక ఈ స్మర్తగామి సిద్ధక్షేత్రాన్ని రిలీఫ్ కోసం ఉపయోగించుకోండి. మీరు పూర్తిగా మీరు ఏం అడుగుతారు ఏం అడగకూడదు అనే లిమిటేషన్స్ ఏమీ లేదు, ఏదైనా అడిగేయచ్చు. కాశీలో నాకు ఒక్కోసారి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చినప్పుడు నేను ఒక్కడనే ఉంటూ ఉండేవాడిని కనుక అక్కడ ప్రెసిడెంట్ సత్సాయి సేవా సమితి ప్రెసిడెంట్ మిశ్రాజీ అని ఉండేవాడు, రిటైర్డ్ కలెక్టర్. ఆయన ఇంటికి తీసుకెళ్లిపోయాడు నన్ను. ఎందుకో తిక్కొచ్చింది ఒకరోజు, నాకు పెరుగు అన్నం తింటానన్నా నేను, టైఫాయిడ్ గోల గోల చేసి వారేశాను నేను. నాకు పెరుగు అన్నం కావాలి, నేను తినాను, చాలా రోజులు అయిపోయింది తినేసి. అప్పుడు ఆ కలెక్టర్ గారి అమ్మగారు ఉండేవారు దాదీమా, పెరుగు తీసుకొచ్చి గూట్లో పెట్టి నువ్వు జ్వరం తగ్గించుకో బాబు, జ్వరం తగ్గానే చూసావా పెరుగు ఇక్కడ పెట్టాను నేను, హాయిగా నువ్వు తినొచ్చు. అలాగా పరిస్థితులు బట్టి కొన్ని మీ గివ్ అండ్ టేక్ ప్రాసెస్ లో వాళ్ళు రెడీగా అక్కడ పెడతారు. మనం తినగలవా తినలేవా అన్నది మన శారీరక పరిస్థితి బట్టి ఉంటుంది గురువుల్ని. దేన్ని నో అనరు వాళ్ళు, ఎస్ 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 సత్సాయి ఇంత చేస్తారా ఏంటి, నా పేరులోనే ఉంది కదా, నేను ఎవరినోను, మీరు ఏది అడిగినా ఎస్ అని అంటానంటాడు ఆయన. శ్రీ సత్య సాయి ఎస్ ఎస్ ఎస్, ఇది ఎస్లే. కానీ దాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి అన్నది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇది ఇక్కడ కార్యక్రమాలు. ఇక్కడ కార్యక్రమాలలో మనకి చేత కాని మనకి అలవి కాని మనకు ఉన్నటువంటి కష్టాలని వాటిని ఇక్కడ మీరు రిలీఫ్ పొందండి. అటువైపు వెళ్లారు శ్రీహంస రామాశ్రమంలో సాధన. ఈనాడు ఆశ్రమాలంటే ఎలా ఉన్నాయంటే పనికి రాని వాళ్ళు, ఇంటిలోంచి విసిగిపోయిన వాళ్ళు, మా కోడలు నన్ను బాగా చుట్టలేదనో, నా కొడుకు నా మాట వింటలేదనో, పిల్లల్ని చెప్పినట్టు వింటం లేదనో, వాళ్లకి ఏ భగవంతుడు గుర్తొస్తున్నాడో ఆశ్రమాలు గుర్తొస్తున్నాయి. అన్ని బాగానే ఉంటే ఆశ్రమాలు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు. కానీ శ్రీహంస రామాశ్రమంలో ఏమీ అక్కర్లేదు నాకు, భగవంతుడు తప్ప అనేవాళ్లే నాకు కావాలి, మిగతా వాళ్ళు రావాల్సిన పని లేదు, రష్ అసలు అక్కర్లేదు, మాస్టర్ ఇలా మీరు పెడితే ఎవరు రారేమో, భలేగా ఉంటుంది, ఎవరు రాకపోతే నేను ఒక్కడిని కూర్చుంటాను, మీరుంటారు, హాయిగా కూర్చోవచ్చు, రష్ ఏ ఉండదు. కానీ అది అపోహ మంది, ఆ రూల్ పెడితే రష్ ఎక్కువ అవుతుంది. అసలు ఇంచేత రూల్ ఏంటి అంటే, మీరు అటు నుంచి అలా వచ్చారు అంటే మాట్లాడం, మౌనంగా ఉంటాం, అసలు కంప్లీట్ సైలెన్స్. మాస్టర్ మేము ఎక్కడి నుంచో వచ్చాము, మేము మాట్లాడొద్దంటానిక, అందుకే ఇక్కడికి రమ్మనేది, మాట్లాడకుండా ఉండటం నేర్చుకోవటానికి. ఇంతసేపు ఎన్ని జన్మలు బట్టో మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఇంకా మాటలు ఆపేద్దాం మనం. చేత ఫస్ట్ కండిషన్ శ్రీహంస రామాశ్రమంలో ఏంటి అంటే మాట్లాడుకోము. రెండో కండిషన్ ఏంటంటే, ఒకరు పెద్ద కాదు, ఒకరు చిన్న కాదు, అందరూ సాధకులే. ఎవరు ఎవరికి ఏ విధమైనటువంటి గుర్తింపు ఎక్స్ట్రా ఇవ్వకూడదు. ఆశ్రమం బయట మీరు ఏం చేసినా అభ్యంతరం లేదు, కానీ ఆశ్రమం లోపల అందరూ సాధకులే, అందరూ స్టూడెంట్సే. ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి పనులు చేసినా, ఏ విధమైనటువంటి వాళ్ళని ముట్టుకోవటం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ చేసినా వాళ్ళ వాళ్ళ సాధనలు బ్రేక్ అవుతాయి. వాళ్ళ సాధనలు వాళ్ళని చేసుకునేవ్వండి. ఇంచేత ఆఖరికి నా పనులు కూడా కాస్త నన్ను మళ్ళా గుర్తు చేసుకునేవ్వండి, నేను కూడా ఆ పనులు చేసుకోగలనని. అంచేత నా పనులు కూడా మీరు చేయొద్దు ఎవరు ఆశ్రమంలో. ఆశ్రమం బయట సరే, ఇంకా పరిస్థితులు అక్కడున్న దేశకాల పరిస్థితులు బట్టి మనం నిర్ణయించుకుందాం. కానీ ఆశ్రమంలో మనం సాధన చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఒక సాధన మన శ్రీహంస రామాశ్రమంలో చాలా కామన్ అయిపోవాలి. ఇది పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరము గాయత్రి మంత్ర జపం జరుగుతూ ఉండాలి, బ్రేక్ రాకూడదు. దానికి మనం మైక్లో ఇంత సౌండ్ కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది ఇవాళ నాకు, మంత్రస్వరములో సౌండ్ గాయత్రి మంత్ర జపం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. మీరు ఆ మంత్ర జప స్పీడ్కి ట్యూన్ కండి. మేము మనసులో చేసేసుకుంటున్నాం మాస్టరు, మీ స్పీడ్లు అవి వద్దు, ఆ టేప్లో ఎలా వస్తుందో గాయత్రి మంత్ర జపం నిరంతరము ఆ మంత్ర జపానికి ముందు ట్యూన్ కండి. రాత్రిళ్ళు షోడశీ మంత్రానికి ట్యూన్ కండి. ఇది ఫస్ట్ లెసన్ మనకి సాధనలో. అంచేత ఈ మన పంచ సహస్ర యజ్ఞము పూర్తి అయ్యేంత లోపల ఇక్కడ సాధన ఇస్తే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు గాయత్రి, సాయంత్రం నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు షోడశి. కానీ ఇది ఎందుకు చేయమని నేను అడుగుతున్నాను అంటే, ఈ రాబోయే 2 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి రెవల్యూషన్స్, క్రాంతులు భౌతిక జగత్తులోనే కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో కూడా జరగబోతున్నాయి అని భవిష్య పురాణంలో చెప్పబడి ఉంది. నాస్ట్రడామస్ అనేటటువంటి వ్యక్తి తన ప్రిడిక్షన్స్ లో చెప్పాడు. రివల్యూషన్స్ జరుగుతాయని చెప్పారు, కానీ ఆ రివల్యూషన్స్ ఎవరి ద్వారా ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో వాళ్ళు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎవరైనా మీడియం కావచ్చు. మహాభారతం చదువుతున్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా చదివితే, మహాభారతం మొదలెట్టేశారు, శంఖారావం అయిపోయింది, ఎవరి ఆధారంగా మహాభారతం జరుగుతుంది అని అనుకున్నారో వాడు గడగడం అనగటం మొదలెట్టాడు, చెమటలు కాలటం మొదలెట్టాయి. ఇంత పెద్ద పని నేను చేయగలనా? ఇంచేత ఎదురుకుండా భీష్ముడు కనిపిస్తున్నాడు, చావడు వాడు, వాడికి చచ్చిపోవాలని ఉంటేనే చస్తాడు తప్ప వీడి బాణాలతో చావడం తెలుసు అతనికి. చిన్నప్పటి నుంచి ఆయన ఊళ్ళోనే పెరిగేదాయి, భీష్ముడు ఊళ్ళో పెరిగాడు అర్జునుడు. రెండో అతను ద్రోణుడు గురువు, ఆయనకి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, నా చేతిలో నుంచి అస్త్రాన్ని నేను ఇష్టపడి కింద పడితే తప్ప నన్ను చంపలేరు. ఆయన చేతిలో అస్త్రాలు ఉన్నంత వరకు ఆయన ఎవరు చంపలేరు ద్రోణాచార్యుడిని. ఆయన ఇష్టపడి స్వయంగా నువ్వు నన్ను చంపే, అని ఆ ధనుష్యుని కింద పడేస్తేనే చంపగలరు. ఆయన ఎదుర్కొండా కనిపిస్తున్నాడు అర్జునుడికి. కర్ణుడు కనిపిస్తున్నాడు. మళ్ళా అతని హేమహేమి అవునో కాదో తెలియదు, కానీ అతనికి ఒకటి మాత్రం తెలుసు, ఇతని తండ్రి మూర్ఖత్వం వల్ల. ఎవరి తండ్రి మూర్ఖత్వం వల్ల? అర్జునుడు తండ్రి మూర్ఖత్వం వల్ల కర్ణుడికి ఒక ప్లస్ పాయింట్ వచ్చింది, ఒక శక్తి, ఒక బాణం వచ్చింది. ఆ బాణం ఎవరి మీద ఎక్కువ పెడితే వాడు ఠా, అది అర్జునుడి మీదే ఉపయోగించాలి అని జాగ్రత్తగా అనౌన్స్ చేశాడు. ఖచ్చితంగా అర్జునుడు, అందుచేత ద్రోణాచార్యుడు వాడు పట్టు కూర్చున్నాడు. ఆ బాణం అర్జునుడికే ప్రవేశించే వేయాలి తప్ప ఇంకోళ్ళ మీద వేయటానికి వీల్లేదు. ఇదంతా కాకుండా జయద్రథుడు కనిపిస్తున్నాడు. శివుడు గారు మాట్లాడితే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ. మళ్ళా విష్ణు వచ్చి దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది. ఏమని వరం ఇచ్చాడు? అర్జునుడితో నేనే ఓడిపోయాను, అర్జునుడు జోలికి నువ్వు వెళ్ళబాకు, కానీ వస్తు 24 గంటల సేపు నువ్వు మిగతా పాండవుల్ని ఆపగలుగుతావు, యుద్ధంలో గెలవగలుగుతావు. వీళ్ళు ఎదురుకుండా కనిపిస్తున్నారు, ఇంకేం యుద్ధం చేస్తాడు? ఇంచేత ఇప్పుడు నేను చెప్పబోయే రివల్యూషన్స్ కొంచెం అలాగే ఉంటాయి, ఇవంతా మేము ఎలా చేస్తామని మీరు అనుకోవచ్చు. దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నది. నువ్వేం కంగారు పడక్కర్లేదయా, నువ్వు నుంచో ఎదురుకుండా, చేసేదంతా నేనే కదా, రైట్ అన్నాడు. మాట్లాడితే ఓ ప్రతిజ్ఞ చేసేస్తూ ఉండేవాడు. కృష్ణుడికి తల ప్రాణం తోకొచ్చేది ఆ ప్రతిజ్ఞ కరెక్ట్ అయ్యేటట్టు చూడటానికి. అర్జునుడికి ఏం పోయింది? అవుతే అయింది, లేకపోతే లేదు, అంతేగా. అలాగా మనం చేసేదేనే, మనం ఒకసారి ఆ రాబోయే రివల్యూషన్స్ అలా తలచేసుకుందాం, మనం చేసేస్తాం అందాం. తలనొప్పి వాళ్ళకి మనకు కాదు, ఎలా చేయిస్తారు, మన ద్వారా ఎలా జరుగుతుంది చూద్దాం ఎలా జరుగుతుందో. ఫస్ట్ ఏంటి అంటే, కానీ అక్కడ కూడా అర్జునుడితో ఏం చెప్తాడు అంటే శ్రీకృష్ణుడు, నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నువ్వు నుంచో అక్కడ నిమిత్తంగా, దేర్ మస్ట్ బి సంబడి దేర్, మిగతాదంతా నేనే చూసుకుంటానని. కానీ అంత చెప్పినా 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి డౌట్ వచ్చింది కృష్ణుడికి, నేను చెప్పిందంతా అర్జునుడికి అర్థమైందా లేదా అని. బలవంతం మాత్రం స్పిరిచువలిజంలో చెయ్యరు కనుక ఏదే చేసి తదాకురు, నీకు ఇష్టం అవుతే చెయ్యి, ఇష్టం కాకపోతే మానే అన్నాడు. ఏంటి శ్రీకృష్ణుడి ధైర్యం? అర్జునుడు కనుక పక్కకి తప్పుకుని ఉంటే అతనికి ఆల్టర్నేటివ్ గా 4 రెడీగా ఉన్నారు. ఛాన్స్ అర్జునుడు కొట్టేశాడు. అది అర్జునుడు కనుక అక్కడ పక్కకి తప్పుకుపోయి ఉంటే ఈనాడు తిట్టుండేవాళ్ళం అర్జునుడిని. ఆ తర్వాత కూడా వచ్చి ఉండేవాడు అతని ప్లేస్ లో, వాణ్ణి పొగిడేసి ఉండేవాడు. కానీ ఇటు అర్జునుడు పక్కకి తప్పుకున్నా, ఆ తర్వాత వచ్చిన వాడు కూడా అర్జునుడు చేసిన పని చేయటానికి కారకుడు అవడం అంటే స్మృతగామి సిద్ధక్షేత్రమే, ఆ జగద్గురువే, ఆ కృష్ణుడే. అంచేత ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే 2 శక్తుల్ని మనం బాగా అర్థం చేసుకుని 3వ శక్తికి మనం లొంగిపోవాలి. ఏంటా 2 శక్తులు అంటే, ఒకటి సూర్యుడి యొక్క శక్తి, ఇంకోటి చంద్రుడి యొక్క శక్తి. ప్రకృతిలో సూర్యుడి యొక్క శక్తిని గాయత్రి మంత్రం ద్వారా, చంద్రుడి యొక్క శక్తిని షోడశీ మంత్రం ద్వారా మనము స్వీకరిస్తాం. లొంగిపోయేది దేనికి అంటే అగ్నికి, ధుని, అగ్నికి. ఈ 3 శక్తుల్ని మన సాధనలో మనం ఉపయోగించుకోవటానికి వీలుగా ధుని అక్కడ ఉండనే ఉంది, అగ్ని. సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి గాయత్రి మంత్రాన్ని 6 నుంచి 7 గంటల వరకు మీరు రుబ్బండి. ఇంకొక షార్ట్ కట్ మెథడ్స్ లేవు, ఎవరు ఏమి చెప్పినా నమ్మకండి. కేవలం దండం పెడితేనే అంతా అయిపోతే బాగానే ఉంటుంది, నాకు చాలా ఇష్టమే, కానీ అలా జరగదు అని చాలా కష్టపడి అర్థం చేసుకున్నాను నేను. మీరు కష్టపడాల్సిందే, కష్టపడి ఏదైనా అచీవ్ చేస్తే వస్తుంది తప్ప దానంటే అదేమీ రాదు. మరి అన్నారు కదా ఫలానా వాళ్ళు, ఫలానా వాళ్ళు, ఫలానా వాళ్ళు అంటారు లైన్ లో పెట్టడానికి పరమ మోసగాళ్ళు గురువులందరూ. రుచి కలిగాక మనమే ఇప్పుడు వాడు పోపు అంటాడు, మనం వదలం వాళ్ళని. సరే అదంతా గందరగోళం మనకొద్దు. కానీ ఆ సూర్యుడి యొక్క శక్తిని గాయత్రి మంత్రం ద్వారా మీరు స్వీకరించాలి అంటే మకర సంక్రమణం వరకు. ఇక్కడ ఉంటే ఓకే, ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇదే అలవాటు కొనసాగించండి, మౌనంగా ఉండటం. సడన్ గా మీరు ఏంటో వెళ్ళారు అక్కడికి, వెళ్ళిపోయాక మీరు మౌనంగా అయిపోయారని వాళ్ళు వెక్కిరిస్తారేమో మాస్టారు, చాలా ఆనందం మనలో మార్పు వాళ్ళు గుర్తించారని. కానీ నేను మీరు చెప్తున్నాను, మీరు మౌనం అయిపోతే చాలా తమాషాగా ఒక సంఘటన జరుగుతుంది. డేల్ కార్నే అనేటటువంటి పేరు మీలో చాలా మంది విని ఉంటారు. అతను మనుషులతో ఎలా మసలాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఇలాంటి పుస్తకాలు చాలా రాశాడు ఆయన. ఆయన జీవితం ఎక్కడి నుంచి మొదలెట్టాడు అంటే, ఒక నైట్ క్లబ్ లో తలుపులు తీసి వేసేవాడిగా అతని జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అతను చాలా గొప్పవాడు అయిపోయాడు. ఇప్పుడు లేడనుకోండి, పరమ కోటీశ్వరుడు అనొచ్చు ఆయన్ని. కోటీశ్వరుడు అంటే సరిపోదు, పరమ కోటీశ్వరుడుగా ఆయన శరీరాన్ని సాధించాడు. చాలా మంచి మంచి పనులు చేశాడు డేల్ కార్నే అని అతను. అతను ఏం చెప్పాడు అంటే, ఎదుటవాడు మాట్లాడుతూ ఉంటే మీరేమీ మాట్లాడకుండా వింటే ఒక 5-6 గంటల తర్వాత ఆ ఎదుటివాడు వెళ్ళిపోతా ఏం చెప్తాడంటే, మీరు ఎంత బాగా మాట్లాడారు అని సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోతాడట. మీరు నమ్మరేమో, కావాలంటే మీరు చేసి చూడండి అన్నాడు. మీరేం మాట్లాడకండి, ఎదుటివాడు మాట్లాడుతూ ఉంటాడు, మీరు వింటూ ఉండండి అంతే. ఒక్క మాట మీరు మాట్లాడకండి. వాడు లేచిన తర్వాత 5-6 గంటలు నాన్ స్టాప్ గా మనకి శుద్ధి వేసేసాక వాడు మనకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడట. మీరు ఎంత బాగా మాట్లాడారు సార్ అని మాట్లాడింది వాడు. మనం మాట్లాడుతున్నావా లేదా అని ఎవ్వడు గమనించడు. మనకు అపోహ, మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడు వింటున్నాడని. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఎదుటివాడు వాడికి కావాల్సింది ఏదో వాడు వింటాడు తప్ప మీరు మాట్లాడుతున్నది వింటం లేదు అని మీకే అర్థమవుతుంది. అంచేత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. కానీ ఉత్తినే మౌనంగా ఉంటే లాభం లేదు. మౌనంగా ఉంటూ గాయత్రి మంత్ర జపాన్ని కొనసాగించండి. రాత్రిలో షోడశ మంత్రాన్ని కొనసాగించండి. ఈ నాలెడ్జితో, ఏ నాలెడ్జితో, పొద్దున్న సూర్యుడు యొక్క శక్తిని నేను ఉపయోగించుకోవటం నేర్చుకుంటున్నాను, సాయంత్రం పడ్డాక చీకటి ఎండలు, ఎంత సూర్యుడి శక్తి మనం ఉపయోగించుకున్నా భరించకల్లే అతన్ని. ఆ సాయంత్రం నుంచి నెక్స్ట్ డే వరకు ఆ చంద్రుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవటానికి అఖండ జపం స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇదంతా ఎందుకు స్టార్ట్ చేసాం, ఇది చేస్తున్నాం అంటే, 1998 జూలై 4 ఒక డేట్ ఫిక్స్ చేసి ఉంది. 5000 సంవత్సరాల కిందటే నాస్ట్రడామస్ చెప్పాడు డేట్ ని. భవిష్య పురాణంలో కూడా ఇది డైరెక్ట్ గానే చెప్పబడి ఉంది, కానీ మనం అంతగా గమనించలే. అదేంటి అంటే, సప్త ఋషులు భూమి మీదకి అవతరిస్తారు. సప్త ఋషులు భూమి మీదకి అవతరించినప్పుడు ఆ సప్త ఋషులు ఉండటానికి కానీ, ఆ సప్త ఋషులు దిగటానికి కానీ అనువైనటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పరచవలసినటువంటి బాధ్యత మానవ జాతికి ఉంది. మానవ జాతికి అన్నాను నేను కావాలని, మనకు ఉంది అంటలే నేను. మానవ జాతి మొత్తము ఆ 7 ఋషుల యొక్క అవతరణ కొరకు ఎదురు చూస్తోంది. ఆ ఋషులు కనుక కిందకి దిగాలి అంటే కూడా మౌనం చాలా అవసరం. మునీశ్వరులు అంటూ ఉంటాం మనం, అంటే మౌనంలో ఎక్స్పర్ట్స్ అన్నమాట వాళ్ళు. అంచేత కూడా మీరు మౌనం చాలా అలవాటు చేసుకోవాలి. ఎస్ఎస్వైలో ఏఎంసి అని చేయిస్తూ ఉంటారు, అక్కడ కూడా మౌనమే భగవంతుడు అని, మౌనం యొక్క శక్తి చూపిస్తూ, మౌనంగా కనుక మీరు ఉండగలిగితే ఆహారమే అక్కర్లేదు అని వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. మీకు ఏఎంసీ చేసిన వాళ్ళకి చాలా అనుభవాలే ఉండి ఉంటాయి, కానీ మనకి పెద్ద అనుభవాలు ఏం అక్కర్లేదు. ఋషులు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసిస్తే, మౌనంగా మనం ఉండగలిగితే ఆ శక్తి సంచయము అనేది ఎలా జరుగుతుందో అది మనకి అనుభూతిలోకి వస్తుంది. ఇది కనుక మనం చేసుకుంటే ఆ ఋషుల అవతరణకు కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారవుతుందంటే, స్థలాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం, దానికి కావలసినటువంటి పరిస్థితులు మనం కలిగించాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల గురించి 14వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి కన్సెషన్స్ లేకుండా, ఏ పనైనా మీరు చేస్తూ ఉండండి ఇక్కడ ఆశ్రమంలో, పర్వాలేదు. మౌనం, మౌనంగా ఉంటూ పగలు గాయత్రి మంత్ర జపం, సాయంత్రం సప్తరాత్రి షోడశ మంత్రం. దీనికి అలవాటు పడండి బాగా, మీరు బాగా బాగా అలవాటు పడాలి. ఇది అలవాటు పడిన తర్వాత దీనితో పాటు అగ్ని విద్యని ఎలా కలుపుకోవాలి అనేది తెలపటానికి ఋషులే ఒక విచిత్రమైనటువంటి యజ్ఞ ప్రక్రియని అందించేసి ఉంచారు మీకు. రేపు మనం చేయబోయేటువంటి యజ్ఞం కూడా అదే యజ్ఞము, ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞము. ఆ యజ్ఞానికి కావలసినటువంటి ఒక యంత్రం ఉన్నది. ఆ యంత్రము నిన్న సాయంత్రమే ఫైనలైజ్ అయింది. 99.9% అదే మనకి బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు. ఆ యంత్రము మీకందరికీ కూడా అందుబాటులోకి రావచ్చు వీలవుతే, వీఆర్ ట్రయింగ్. కానీ ఇక్కడ ఈ ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యంత్రము అంటే ఏమిటి, మీరే అది గుర్తు ముందుకోండి చాలా జాగ్రత్తగా. మన శరీరము మనము పుట్టినప్పుడు ద్వాదశ రాశుల్లో తిరుగుతున్నటువంటి 9 గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద ఉంటుందని జ్యోతిశాస్త్రం చెప్తుంది. ద్వాదశ రాశి నవగ్రహ, ఈ నవగ్రహాలలో చంద్రుడి యొక్క ఎఫెక్ట్ ని పట్టుకుని మనము దశా సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకుని జాతకాల్లో ఈ దశ నడుస్తుంది, ఈ దశ బాగలేదు, శనిలో శుక్రుడు, శుక్రుడులో శను, పాపం వాడవడం నడుస్తూ ఉంటాడు, వాళ్ళు నడుస్తూ ఉంటే మాకే బాధలు వస్తున్నాయని చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ అదొక్కటే కాకుండా 108 నక్షత్ర పాదాలలో ఈ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటే మన జీవిత గతి ఎలా మారుతోంది అని చెప్పేది ఇది. ఈ శరీరం ఈ గ్రహాన్ని ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవటానికి ఒక యజ్ఞ విధానం ఉంది, ఒక యంత్రం ఉంది. అవి రెండు కూడా రేపు జరగబోయే 14వ తారీఖు యజ్ఞ విధానంలో వీలవుతే ఎక్స్ప్లెయిన్ చేయటానికి ట్రై చేస్తా. లేకపోతే బీజ రూపంలో దాన్ని నాటేశాక మన ఆశ్రమంలో కానీ బయట జరిగే క్లాసెస్ లో కానీ దాని గురించి మనం చర్చించుకుందాం. అంచేత ఆ ఋషులు కిందకి దిగి మీతో మాట్లాడేది ఇది. దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన, భగవంతుడి కోసం మీరు ఎక్కడికి వెతకండి. ఈ శరీరమే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో భగవంతుడిని ప్రతిష్టాపన చేసుకోవటానికి ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఇంత పెద్ద దేవాలయాలు ఈ మానవ శరీరంలో ఉన్నదానికా అంటే, ఈ విద్య అంతా కూడా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎన్ని కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నామో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనో, పీపుల్స్ యూనివర్సిటీ అనో, బెనారస్ హిందూ యూనివర్సిటీ అనో, నాగార్జున యూనివర్సిటీ అనో, దానికి అఫిలియేటెడ్ కాలేజెస్, ఇవన్నీ కూడా విద్యాలయాలే కదా. ఇన్ని విద్యాలయాలు ఎందుకోసం ఉన్నాయంటే మన బుర్రలో విద్యని దూర్చడానికి. మన బుర్రలో ఆ విద్య లేకపోతే ఆ సర్టిఫికేట్ మనకి ఎందుకు పనికిరాదు కదా. అలాగే ఈ ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యంత్రాన్ని మానవ శరీరం మీద సూపర్ ఇంపోజ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకోలేకపోతే అది ఎందుకు పనికిరాదు. ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామో పాపం ఋషులకు కూడా ముచ్చటేసింది. మనం చేసిన పని వీళ్ళు కూడా చేస్తున్నారు. మనం గడ్డాలు పెంచు చేస్తే వీళ్ళు గడ్డాలు పెంచుకోకుండా చేస్తున్నారు, అంతే తేడా అని వాళ్ళకి రావాలి అని ఉంది. కానీ రావాలి అని ఉంటుంది కానీ మొన్న నేను వైజాగ్ సెమినార్కి వెళ్ళాను. 80% లెక్చర్స్ నాకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదు అంటే అది నా ఫీల్డ్ ఆఫ్ స్టడీ కాదు. అలాగే ఆ ఋషులు వచ్చేసి వాళ్ళు ఏదేదో మాట్లాడిస్తే మనకేం అర్థం కాదు. దానికంటే ముందు మన శరీరంలో ఉన్నటువంటి ఆ దేవత్వాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ఆ ద్వాదశ రాశుల్ని, మన శరీరంలో తిరుగుతున్నటువంటి ఆ నవగ్రహాలని, మన శరీరంలో ప్రతిబింబిస్తున్నటువంటి 28 నక్షత్రాల యొక్క 108 పాదాలు, తప్పు చెప్పలేదు నేను, 27 కాదు నక్షత్రాల సంఖ్య, 28 చెప్తున్నాను నేను. కానీ 27 మనం క్యాలిక్యులేట్ చేసుకుని 27 x 4 108 నక్షత్ర పాదాలుగా చేస్తాం గనక ఇది మన సిలబస్. ఋషుల్ని కనుక మనం కిందకి దింపాలి అనుకుంటే టైము 8 నెలలే ఉంది. 7 నెలలే. ఈ 7 నెలలలో వేదాలలో చెప్పబడిన జ్ఞానాన్ని అంతటిని కూడా మనం అవగాహన చేసుకోవటానికి సంపూర్ణ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మకర సంక్రమణము నుంచి దానికి కావలసినటువంటి సాధన విధానాలు ఇక్కడ స్టార్ట్ చేయబడతాయి. ఇక్కడ స్టార్ట్ చేయబడితే ఇక్కడికే మీరు వచ్చి చేయాలని ఏం లేదు. మీ మీ ఊళ్ళల్లో ఇక్కడ స్టార్ట్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నేర్చుకున్నటువంటి వ్యక్తులు మళ్ళా మీకు అందజేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎక్కడ సాధనా విధానాలు నేర్చుకున్నా నెలకి 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఆ సాధన విధానాల యొక్క పెర్ఫెక్షన్ ని ఇక్కడ మీరు టెస్ట్ చేసుకుని వెళ్తూ ఉండాల్సి వస్తుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా 14th నాటికి నేను క్లియర్ కట్ గా మీకు అందజేస్తాను. కానీ దానికి నాందిగా ఈ క్షణము నుంచి స్మర్తగామి సిద్ధక్షేత్రంలో మీకు ఏ విధమైనటువంటి ఆవేదన ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏమీ సంకోచించకండి. అందుకే ఉన్నారు వాళ్ళు అక్కడ. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పిల్లలు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఘేరావ్ చేస్తారు, ఎందుకంటే మంచినీళ్ళు లేవు తాగటానికని. ఇస్తాడు ప్రిన్సిపాల్, ఫ్యాన్లు పనిచేయటం లేదు ఇస్తాడు, లైట్లు లేవు ఇస్తాడు, డెస్క్ బల్లలు కుర్చీలు లేవు ఇస్తాడు, డస్టులు లేవు ఇస్తాడు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ లేదు ఇస్తాడు, ప్రాక్టికల్స్ చేయటానికి ఆపరేటర్స్ లేదు ఇస్తాడు. కానీ ఇవంతా ఇచ్చాక మనం ఏం చేయాల్సి వస్తుంది? సాధనలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ అడగండి, అక్కడ సాధనలు చేయండి. ఆ తేడా ప్రపంచాన్ని గుర్తించనివ్వండి. ఈ ఆశ్రమంలో ఏదో అన్నదానాలు జరుగుతోంది, ఎవరు గురువు గారు ఉన్నట్ట, ఆయన ఒకసారి ఎస్ అంటే అన్ని రోగాలు పోతాయట, దానికోసం వస్తాము, అలాంటి వాళ్ళని ఈ ఆశ్రమం పరిధి దాటి రానివ్వకండి. మనం ఇంకొక ఆశ్రమం స్థాపించటం లేదు. ఓ స్పిరిచువల్ యూనివర్సిటీ, ఒక విద్యాలయాన్ని స్థాపిస్తున్నాం కనుక ఆధ్యాత్మిక విద్యాలయాన్ని, విద్యాలయం స్థాయిలో ఉంచుతాం. యూనివర్సిటీలో ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. ఆఖరికి పోలీసులు కలెక్టర్లకు కూడా వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా విద్యాలయంలోకి రావడానికి వీల్లేదు. అందుకే చాలా చోట్ల యూనివర్సిటీస్ లో మనం నన్ను కొడతారేమో ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చి, నేనేం చెప్పాను నేను. కానీ అలాగా కేవలము సాధనలో అభిరుచి కలిగిన వాళ్ళని మాత్రమే మనకి లోపలికి రానిద్దాం, మౌనంగా ఉండగలిగిన వాళ్ళనే మనం లోపలికి రానిద్దాం. కానీ ఇక్కడ ఎవరైనా రావచ్చు. స్మృతిగామి సిద్ధక్షేత్రంలో మనోవరం ఆపేది ఇచ్చేవాళ్ళు ఆయన, తీసుకునేది వాళ్ళు కదా. మధ్యన పూజారులు మనం కావద్దు. అసలు నాకు చాలా డౌట్ వస్తుంది, సంస్కృతంలో వాళ్ళు కావాలని పూజారి అని పేరు పెట్టారేమో. హరి అంటే శత్రువు అని అర్థం, పూజారి అంటే పూజకి శత్రువు అని అర్థం ఏమో అని నాకు డౌట్ ఇప్పుడు. అంటాం కానీ పూజారి అని. కానీ అలాంటి పూజారులు మనం కావద్దు. అడిగేవాళ్ళని అడగనివ్వండి, పొందేవాళ్ళని పొందనివ్వండి. మీరు కూడా అడగండి. ఈ స్మర్తగామి సిద్ధక్షేత్రంలో నేను చాలా సార్లు చెప్పాను, ఈ సిద్ధక్షేత్రము ప్రపంచానికి కేంద్ర బిందువు కావచ్చు, కానిస్తే మనం కండిషన్ అది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మా అమ్మ నా మీద చాలా ఆనందం వచ్చేసి, నేను ఆవిడికి చేసే సేవను చూసి, నాయన బాబు నువ్వు ఒంటిలోకి రాకుండా ఉండటమే నాకు చేసే సేవ అనేది. హెల్ప్ చేస్తానని వెళ్ళేవాడిని కిచెన్ లోకి. నువ్వు రావు దిరా బాబు కిచెన్ లోకి, నువ్వు రాకపోతే బెస్ట్ హెల్ప్, నువ్వేమి నాకు సహాయం చేయొద్దాను. అలాగే గురువులకి మనం ఏమి సహాయం చేయక్కర్లేదు. వాళ్ళకి ఆ గురువులకి ఉండే శిష్యులకి మధ్య మనం సైంధవుళ్లాగా అర్థం పడకుండా వాళ్ళని రానివ్వండి. ఎవరు వచ్చినా అభ్యంతరం లే ఇక్కడ. దానికి తగిన బ్యాక్గ్రౌండ్ కూడా తయారు చేయమని చెప్పాను. అక్కడ బాత్రూమ్స్ కూడా 2 సెటిల్ అయిపోతే ఈ స్మర్తగామి సిద్ధక్షేత్రానికి నో లిమిటేషన్స్, ఎవడు ఎప్పుడు వచ్చినా చేసుకోవచ్చు. కొంచెం మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రిల్స్, అవి మీరు కాస్త చూసుకోండి. అది ఇక్కడ కార్యకర్తలు అవి ఏం కావాలో కాస్త డిస్కస్ చేసుకుని నేను ఉన్నప్పుడే. తర్వాత ఇంకోటి ఏమనిపిస్తుందంటే ఇది కూడా మూసేద్దాం మనం తలుపు, ఇటు తిరుగుద్దాం తలుపు. ఇది కూడా మూసేస్తే ఆశ్రమం దారి వేరు, గురువుల దారి వేరు. కానీ గురువులు మన దారికి వస్తారు, మనం గురువుల దారికి వెళ్తాము అన్నది ఆలోచిద్దాం మనం. చేత టేప్ చేద్దాం షోడశీ మంత్రాన్ని అరగంట సేపు. అంచేత సాయంత్రం 6 అయిపోగానే ఆ టేప్ పెడుతూ ఉండండి. పొద్దున్న గాయత్రి మంత్రం టేప్ పెడుతూ ఉందాం. ప్రస్తుతానికి ఇలా జరగనిద్దాం 14 వరకు. కానీ ఇది చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏవి కుంటుపడకూడదు. మీకు ఇచ్చినటువంటి ఇదివరకు సాధనలు అవి ఏమైనా ఉండి మీరు చేసుకుంటూ ఉంటే ఆ సాధనలతో పాటు ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇది చేస్తున్నాం కనుక మిగతాది ఆపేయమన్నాను అని అనుకుంటారేమో. ఏదైనా హయ్యర్ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు కొత్త పాయింట్స్ అవి చెప్తే దాని అర్థం ఏంటంటే కింద క్లాస్ లో చదువుకున్నది మర్చిపోమని కాదు, కింద క్లాసులో చదివింది గుర్తు ఉంచుకుంటూ పై క్లాసులకి రండి. అలాగే ఇవాళ పొద్దున్న మీకు ఇంకో రెండు పాయింట్స్ చెప్పాను నేను. 108 సూర్య నమస్కారాలు, 112 దత్త నమస్కారాలు రోజుకి చేసేటట్టు మీ లైఫ్ ని టైం టేబుల్ ప్రకారం సెట్ చేసుకోండి. ఎలాగా ఏమిటి అనేది టు యువర్ ఓన్ స్వీట్ విల్. ఎక్కువైపోతుంది మాస్టర్, టైం దొరకటం లేదు మాస్టర్, ఏం చేయగలిగేది ఏం లేదు, చేయాల్సిందే. సిలబస్ పెరుగుతూ పోతుంది తప్ప సిలబస్ తగ్గదు కనుక షోడశ విద్యకు వద్దాం. ఈ షోడశ విద్య గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లోల్ల లక్ష్మీధర దేశికుల్ని మనము గురువుగా స్వీకరించాం. ఎందుకు ఆయనే గురువుగా స్వీకరించాం అంటే ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చాడు కనుక. చాలా మంది చాలా చోట్ల ఏమంటారంటే ఈ శ్రీ విద్య, ఈ శ్రీమంత్రము, ఇది కూడా చాలా జాగ్రత్తగా చాలా అధికారత్వము ఉన్నటువంటి శిష్యుడికే చెప్పాలి అని. ఈయనన్నాడే లోల లక్ష్మీధర దేశికులు ఇలాంటి అమాయకుడే, మీకెవరు చెప్పరు ఈ శ్రీ విద్యను, చెప్పకపోతే ఈ విద్య నాశనం అయిపోతుంది, గురువు లేకుండా శ్రీ విద్య చేయలేరు కనుక నన్ను మీరు గురువుగా పెట్టుకుని శ్రీ విద్య ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏమి చేసినా కూడా నేను వాడికి రక్షణ కల్పిస్తూ ఉంటాను, నువ్వు బ్లాంక్ చెక్ ఇచ్చేసాడు ఆయన. ఆ ఇచ్చిన వాడిని పట్టుకోవడం బెటర్ కదా. టీచర్స్ కూడా రకరకాల టీచర్స్ ఉంటారు, కొందరు మంచివాళ్ళు ఉంటారు, కొందరు స్ట్రిక్ట్ గా ఉంటారు. ఈయన కూడా చాలా మంచివాళ్ళు ఉన్నాడు, ఆయన ఫోటో కూడా నేను చూడలేదు, ఆయన పేరే విన్నాను నేను, కానీ ఆయనే రాసుకున్నాడు. అంచేత ఒక 108 ఆ గురువు నామాన్ని స్మరణ చేద్దాం మనం. ఎలా స్మరణ చేస్తాం, మనం కుండలిని సాధన చెప్పుకున్నాం కదా, ఆ కుండలిని డలాల మీద మూలాధారంలో 4 స్వాధిష్టానము, అలాగే ఆజ్ఞా వరకు వస్తాం, మళ్ళీ ఆజ్ఞా నుంచి మూలాధారం వరకు వెళ్తాం, దాని తర్వాత ఆజ్ఞా నుంచి సహస్రారము, సహస్రారం నుంచి ఆజ్ఞ. అది అది అయ్యాక మంత్ర జపం స్టార్ట్ చేద్దాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఖండమండలాకారం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీం లోల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లోల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ ఆచార్యాయ నమః. ఓం శ్రీం లోల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ 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 నమః. ఆచార్యాయ నమః. ఓం శ్రీం లోల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. శ్రీం లోల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం 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 శ్రీం లోల్ల
లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం 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 శ్రీం లోల లక్ష్మీధర శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం 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 శ్రీం లల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. శ్రీం లల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం 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 శ్రీం లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లల్ల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః.
కల్పండి కల్పండి, మీరు లైన్ లో పట్టం లేదని ఆపారు. వంద సార్లు అయ్యాక అంటే ఏం చేశాం మనం? మూలాధారం నుంచి ఆజ్ఞకు వచ్చాం, ఆజ్ఞ నుంచి మూలాధారానికి వచ్చాం. మూలాధారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆజ్ఞకు వస్తాం డైరెక్ట్ గా, మధ్యన అంతా వదిలేసి. ఆ ఆజ్ఞ నుంచి నాలుగు సార్లు, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు, మళ్ళీ సహస్రారం నుంచి ఆజ్ఞ వరకు ఎనిమిది నామాలు చేద్దాం. ఎనిమిది నామాలు. ఓం శ్రీలక్ష్మీధర దేశికాచార్యాయ నమః. 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 లాగా ఆ లోన్న లక్ష్మీధర దేశికాచార్యుల నామాన్ని స్మరించుకుని స్మర్తిగామి, కనుక అందరు గురువులు స్మర్తిగామే. కానీ ఇక్కడ మీరు కాస్త నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి లోకంలో వాళ్ళు జీవించకుండా ఇంతమంది సాధకులు నామాన్ని ఉచ్చారణ చేస్తున్నారు కనుక మీ ఉచ్చారణ పక్క వాళ్ళతో టాలీ అవుతుందో లేదో చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్.